విశ్వనాథ ఆత్మకథ శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం రాగద్వేషాలు. ఒకడు తన కథ చెప్పుచున్నప్పుడు వాడన్నచోని ఇష్టము లేనివాడు ద్వేషించుచున్నాడు కదా, అది వ్యక్తిగతమైన ద్వేషము. వ్యక్తిగతమైన ద్వేషమునకు సిద్ధాంతగతమైన ద్వేషమునకు భేదమేమి? వ్యక్తిగతమైన ద్వేషము సహజమైనది, సిద్ధాంతగతమైనది అసహజమైనది. కొంచెం భేదముగా చెప్పినచో, సహజములైన ద్వేషాదులు హృదయం నుండి పుట్టుచున్నవి, సిద్ధాంతగతములైనవి మనసు నుండి పుట్టుచున్నవి. అనగా సహజమైన కామక్రోధాదులు యొక్క భావములు హృదయం నుండి మనస్సునకు ప్రయాణం చేయును, సిద్ధాంతగతములైనవి మనస్సు నుండి హృదయంలోకి ప్రయాణం చేయును. కావ్యము అసహజమైన ప్రవృత్తిని వృద్ధి పొందించుటకు వ్రాయబడదు, వ్రాయబడకూడదు, అది కావ్యము కాదు. ఏదో ప్రచారం కొరకు వ్రాయబడిన గ్రంథము. ప్రధానముగా కావ్యమనబడు గ్రంథము సహజములైన కామక్రోధాదులను సముద్దీపింపజేయుటకు వ్రాయబడును. అప్పుడు ఒక ప్రశ్న ఉదయించును, లోకములో ప్రతివాణి యొక్క ఈ కామక్రోధములు దైనందిన జీవితంలో బంధుమిత్ర శత్రువులతోడి సమాగమంతో ఆవిష్కరింపబడుచునే ఉన్నాయి కదా, వాని యొక్క ప్రాకట్యం కొరకు కావ్యములు వ్రాయబడి ఎందుకు? ఈ ప్రశ్న చాలా సహజమైనది, నిజమే కనుక కావ్యము మానవుల యొక్క కామక్రోధాది భావములను సహజంగా లోకమునందిట్లు బహిర్గమితము అవుతున్నవో అట్లు చేయుటకు ప్రయత్నించటం లేదు. మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాని మీద మనకు కోపం ఉన్నది. ఆ కోపము వచ్చినప్పుడు మన ఎడలు మండిపోవును. వాడు చేసే అపకారమునకు మనము ప్రతిక్రియ చేయలేని భారమైనచో మనకు జ్వరము రావచ్చును, మనం శుష్కించిపోవచ్చును. అట్లే మనకు అక్కడ మీద పట్టరానంత ప్రేమ ఉన్నది, ఏమి చేయదుము? ఆ వ్యక్తి భార్య అందుము, అది గ్రామంలో లేనప్పుడు నీ పరితాపం ఎటువంటిది? ఇందాక శత్రు విషయంలో నీవేమీ చేయలేక జ్వరితుడు అయినట్లే, నీ ఉడలంతయో దంతహ్యమానముగా నేనట్లే, ఈ ప్రేమ చేత కూడా అట్లే అగుదువు. ఆమె మరణించినది. నీవు నిజమైన ప్రేమ గలవాడవైనచో నీవును మరణింతువు. నీ ప్రేమలో అంత తీవ్రత లేనిచో మరల వివాహం ఆడవు, జీవితాంతం అట్లే బతుకుదువు. ఇది వ్యక్తిగతమైన కామక్రోధ లక్షణము. అవి రెండును దుఃఖమును తెచ్చును. ఆ దుఃఖము శరీరమునకు సంబంధించినది, శరీరమును పరితపింపజేయునది, శరీరమును శుష్కింపజేయునది. కావ్యము చదువుతుండగా నీకు కామక్రోధ సంబంధములైన భావములు కలుగుతున్నవి, అవి నీకు జ్వరమును తేవు, శరీరమును శుష్కింపజేయవు, వ్యక్తిగతమైన సుఖదుఖములు వంటివి కావు. అవి ఏమి చేయును? నీ మనసుకు ఒక సుఖమును సంపాదించి పెట్టును. దానిని లాక్షణికులు సర్వపరనిర్వృత్తి అందరు. తత్కాలమందు బ్రహ్మ లక్షణము వంటి సంస్కారమును పొందుట అని అర్థము. ఇది ఎట్టిది? మానవులకు శత్రుమిత్రులు ఎందు బంధువులు ఎందు ప్రేమయో కోపమో కలిగినచో అది నీ వ్యక్తిగతమైనది, అనగా నీ లాభ నష్టములతో కూడినది. నీవు పాంచభౌతికమైన శరీరమును వహించి ఉన్నావు, దానికి సంబంధించినది. కావ్యగతమై నీవు పొందిన సుఖదుఖములు నీ పాంచభౌతిక శరీరమునకు సంబంధించినవి, లోక సంబంధమైన లాభ నష్టములతో సంబంధము లేనివి. ఈ రెండు లక్షణములు గల రెండు విధములైన కామక్రోధములను పోల్చి చూతము. బంధుమిత్రాదులతో సంబంధం కలవి లౌకికములు, కావ్యపఠన జనితములు లౌకికములు కావు. అనగా కామక్రోధాదులు అనుభవించే లక్షణం ఒకటి జీవనిష్ఠ అయి ఉన్నదని అర్థం. దీనిని సర్వమానవులు అనుభవించుతున్నారు కదా, అందుచేత అది జీవనిష్టమన్నది నిస్సంశయము. ఇప్పుడు మనం కావ్యం చదువుతున్నప్పుడు మనం అనుభవించే కామక్రోధాదులు జీవనిష్టములయ్యున్న లక్షణములు కానీ మన పాంచభౌతిక శరీర సంబంధములు కావు, లౌకికములు కావు అని చెప్పవచ్చును. లౌకికములు ఎందుకు కావు? భీమార్జునులో రామలక్ష్మణులో దుష్యంతుడో లోకమునందు వ్యవహరించిన దానిని తెలుసుకునియే కదా మనము వారిని చదివి గుండెలో కదిలిపోవచ్చున్నామని చెప్పవచ్చును. అందుచేత అవి కూడా లౌకికములే అనవచ్చునా అనచో అనుటకు వీలు లేదు. ఎందుచేతననగా కావ్యము పఠించి మనము పొందిడి ఆ అనుభూతి మనకు లోకముతోటి ప్రత్యక్ష సంబంధము కలది కాదు, మనకున్న లోకజ్ఞానంతో సంబంధించినది. లోకజ్ఞానము అనగా ఏమున్నది? లౌకికములైన సంపదలు వచ్చినప్పుడు సుఖము పొందుట, అవి రానప్పుడు దుఃఖము పొందుట, ఇంతకు మించి ఏమీ లేదు. వ్యక్తిగతమై ఉన్నప్పుడు వాని లక్షణము వేరు, మనోగతమై ఉన్నప్పుడు వాని లక్షణము వేరు. శకుంతల దుష్యంత సమాగమ కథ చదివితిమి. నీవు దుష్యంతుడు కావు, నీవు శకుంతలవు కావు, కానీ వారు పొందిడి మనోభావములు తత్కాలమందు నీవును పొందుచున్నావు. నీవు అనగా పఠితులైన సర్వజనులు అని అర్థము. అప్పుడు నీవు పొందిడి భావము సర్వజన సాధారణమైనది. దీనినే ఆలంకరికులు, రసవేత్తలు, సాధారణీకృతి అందరు. ఈ సాధారణీకృతి ఎప్పుడు కలుగుచున్నది? లౌకికమైన ప్రత్యక్ష సంబంధము లేనప్పుడు కలుగుచున్నది. కవి ఏదో కథ రాసినప్పుడు కలుగుచున్నది. తన కథ రాసినప్పుడు సాధారణీకృతి భంగింపబడుచున్నది. ఆ సాధారణీకృతి కలిగినప్పుడు పాఠకుడు రసానుభూతిని పొందుతున్నాడు. ఆ రసానుభూతి పొందుటకు పాఠకుని లక్షణములు, తత్కావ్య లక్షణములు వేరే విషయములు. పొందుటకు యోగ్యమైన జీవ లక్షణము వానికి ఉండబలను. అట్టివాడు ఆ రసానుభూతి పొందుటకు తగిన మహాలక్షణములు ఆ కావ్యములందు ఉండబలను. ఒక కవి తానొక వ్యక్తిగా తన అనుభవాలను పద్యముగాను గద్యముగాను చెప్పును. అచట రసానుభూతి భంగింపబడుచున్నదన్న మాట వేరే చెప్పనక్కరలేదు. బుద్ధి చమత్కృతమగును. రసానుభూతి అన్నది ఎట్టి పరిణితమైన స్థితియో ఆ స్థితికి కవి వ్రాసిన వ్యక్తిగతమైన కవిత్వము చదివి నీవు పొందిన స్థితి నిస్సందేహముగా చాలా తక్కువ. జాతిది. ఒక్కొక్కప్పుడు కవి యొక్క ప్రతిభజేత కొంత ఉన్నత స్థాయికి పోవచ్చును, కానీ దానికి రసానుభూతిని కలిగించుటకు నూటికి నూరు పాళ్ళైనా శక్తి లేదు. నేడు కొందరు చెబుతున్నారు, కవి యొక్క జీవితానుభవములను తెలుసుకున్నచో వాని కవిత్వం మనకి ఎక్కువ అర్థమగును అని. ఇది నిజమే. కానీ వారన్న మాట ఏమి? మనకి ఎక్కువ అర్థమగును అన్నారు, కానీ మనం ఎక్కువ ఆనందింతమని అనలేదు. అర్థమును అనక ఎక్కువ ఆనందింతమనియే. గౌణ వృత్తి చేత వారు సాధించదాచినతో అది పొసగదు. ఆనందం అనది అర్థమును దాటి, తాత్పర్యమును దాటి, ధ్వనిని దాటి సిద్ధించడి ఒక పరమమైన జీవ గతానుభూతి. ఒక్కొక్కప్పుడు అర్థము పొసగదు, ధ్వని ఉదయించును. దీనినే అత్యంత తిరస్కృత వివక్షత వాద్య ధ్వని అందరు. ఇప్పుడు అర్థమగును అన్నదానిలో ఒక రహస్యం ఉన్నది. అది ఎక్కువ లౌకికమైనదని అర్థము. కొందరు ఆ మెట్టును దాటిపోలేరని అర్థము. వారికున్న భాషా జ్ఞానం తక్కువ అనియో, వారి మనశ్శక్తి తక్కువది అనియో తెలియచున్నది. వారి జీవ సంపుటిలోని లక్షణమే సజ్జ పరనిర్వృతి భాజనత్వ మర్మస్పృశం కాదని అర్థము. అందుచేత ఒకడు తన జీవితంలోని ఘట్టములను తాను రాసినచో అది వాని కవిత్వం అర్థం చేసుకున్నట్టుకు ఎంతవరకు సహకారియగును? పరనివృత్తి పొలముల దగ్గరకు తీసుకుని పోదు. అర్థమొకటి కూడా ఒక్కొక్కప్పుడు కష్టము కదా. నిజమునకు పలుచోట్ల అర్థము కానిచో రసానుభూతి పొందగలిగిన వానికి కూడా కొంత క్లేశం ఉన్నది. అది ఒక అడ్డంకి. అందుచేత ఈ ప్రయత్నము. మరలా ఇందులో ఒక పెద్ద దోషం ఉన్నది. రాసేడు కవి బతికి ఉన్నాడు. వానికి జీవితంలో పలుమంది తోడ సంఘర్షణలు జరిగినవి. ఎలుక ఎంతవరకు తన వైపునకే త్రవ్వుకునున్నట్లు ఆ కవి ఒక జీవుడు వాడు అనుభవించినాడు. వాడు స్వానుభవాముఖంగానే చెప్పును. సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో తనకు తన ఎన్నగారు చేసిన ఉపకారము తన దృష్టితో చెప్పినాడు. దానినే వాలిని చెప్పమన్నజో అది ఎట్లుండును? ఇది వాల్మీకి దోషము కాదు. లోకంలో జరిగిన కథల యందు సహజముగా ఉన్న దోషము, అనగా లోకగతమైన దోషము. అది అంతే, అట్లే జరుగును. ఈ కవి వారి వారిలో తనకు కలిగిన సన్నికర్షజనితములైన విషయములను తాను అనుభవించిన ప్రకారము చెప్పును. ఆ ఎవరిని గురించి ఇతడు ప్రస్తావించునో వారి దగ్గరకు పోయి ఇది ఇట్లు జరిగినదా అని పాఠకుడు అడిగినచో వారింకొక రీతిగా చెప్పుదురు. అందుచేత ఈ కవి అబద్ధం వ్రాసినట్లు కాదు, తాను తన అనుభవమును వ్రాసుకున్నట్టు. ఇది ఈ కావ్యమునందలి రహస్యము. దీనిని కావ్యమని ఎందుకు పేర్కొనుచున్నానగా, పేర్కొనటలో పాఠకులను నేను ఒక అభ్యర్థన చేస్తున్నానన్నమాట. ఆ పాఠకులనందరూ ఒక్కడుగా భావించేట్లు చెప్తున్నాను. అయ్యా, ఇది నా అనుభవము, నేను పొందిన బాధ, నేను పడిన కష్టము. ఈ బాధకు ఈ కష్టమునకు నేను ఇందెవరిని పేర్కొందునో వారు బాధ్యులు కారు. వారు ఒట్టి నిమిత్త మాత్రులు. ఇంగ్లీషు భాషలో చెప్పినచో వారు విధి చేతులు పనిముట్లు. నమ్ముడు నమ్మక పొండు. ఇప్పుడు నేను వారిని ద్వేషించటం లేదు. లోకం ఇట్లుండునని నాకెప్పుడు నూటికి నూరు పాళ్ళు కాకపోయినను, కొంచెం తక్కువగా నేను తెలియను. ఈ నా మాటలను తెలుసుకుని ఈ గ్రంథమును చదివేడు పాఠకుడు సత్పురుషుడు. అనగా ఈ గ్రంథమును ఇట్లా అర్థం చేసుకోలేనో అట్లర్థం చేసుకున్న వాడని చెప్పవచ్చును. రామాయణ భారతములకు దిక్కులేదు. సత్య హరిశ్చంద్రుడు అన్న మాటకు దిక్కులేదు. నీ జీవిత ఘట్టమును చదివి నీవు నిషధయోగ్యుడవని మేమనుకునవలైనా అనచో నేను నిషధయోగ్యుడని ఎప్పుడునో కాను. నాకు 74 సంవత్సరములు వచ్చిన తర్వాత నా స్వభావములో, నా యోహలో, నా బ్రతుకులో ఈ ప్రపంచకమంతయు ఇంతియే. ఎవని కర్మను బట్టి వానికి జరుగుతున్నది. అపకారం చేసిన వాడో ఉపకారం చేసిన వాడో నిమిత్తమాత్రుడన్న భావము నాకు దృఢమైనదని మనవి చేస్తున్నాను. ఇప్పటి నా స్థితి నిజముగా అంత దృఢమైన స్థితియా అన్న ప్రశ్న నాలోననే ఉన్నది. ఈ జీవిత ఘట్టములను రాయటంలో పరమార్థమే ఇది. ఈ లోకం వ్యర్థమైనది, దీని లక్షణం ఇంతే అన్న భావము నేడు నా ఎందు కొంత దృఢంగా వచ్చును. చిన్నప్పటి నుంచి ఉన్నది నాకు చిన్నతనం నుండి మదిలో అన్నందోచు వైరాగ్యమే. ఈ పద్యచరణము నా విశ్వేశ్వర శతకములోనిది. ఆ శతకమును నేను 1925 రాసితిని. అందులో ఏమున్నది? నాకు చిన్నతనంబు నుండియును అని ఉన్నది. అనగా అప్పటికెప్పటి నుంచియో ఉన్నదన్నమాట. ఈ వైరాగ్యం యొక్క అంకురము నా జీవితమునందు నేను పొందిన దారిద్ర్యము, తత్కాలమందు శత్రువులుగా భాషించి నాకు కొందరు చేసిన ఉద్యోగమునందు, ధన సంపాదనమునందు, కీర్తి యందు, నా పొందిన ఉపకారముల చేత భగవంతుడు నాకు తెచ్చిపెట్టిన దైవకము లేని ఆపదల చేతను, ఈ వైరాగ్యం ఎట్లు చెట్టుగడినదో కొంతవరకు పుష్పించి ఫలించినచో ఆ వృత్తాంతమంతా వీటిని నా జీవిత పుట్టములుగా వ్రాయాలని సంకల్పించితిమి. ఇందులో పలు చోట్ల పేర్లుండవు, అనవసరముగా వారి మనసులను కష్టం కల్పించటే కదా. కానీ కొన్ని సందర్భంలో ఇందు తద్ఘటనలతో పరిచయం కలిగిన పాఠకులకు వారి పేర్లు స్ఫురించక తప్పదు. ఎరిగి ఉన్న వారికి స్ఫురించును. వారు ఒక గ్రంథమును చదివితిమి, అందులో ఇట్లున్నది పోని అని ఓరకుండెడు వారైనచో నష్టము లేదు. సూదిని తీసుకుని పోయి దూలమునకు గుచ్చి 10 మోసినట్లు చేయరాదు. అది వారి స్వభావంలో ఉన్న కాలుష్యమే కానీ అట్టి వారి చేత నా అనుభవం నేను చెప్పకూడదన్నట్టు కాదు. అట్లేనిచో వాల్మీకి రామాయణమే వ్రాయకూడదు. ఏ మహాకవియు తాను వ్రాసిన మహాగ్రంథమును వ్రాయిరాదు. నేను ఆంధ్ర భాషలో కవిగా, గద్య ప్రబంధ రచయితగా, ఆంధ్ర సారస్వత శాఖల ఎందు బహుశాఖల ఎందు ప్రచురించితిని. ఈ సారస్వతమునందు ఒక ఉదాత్తమైన స్థితిని నేను పొందితినని నా తోడి సధర్ములు చాలామంది అనుకుందరు. లోకములో శిల్ప విషయముల ఎందు కవిత్వము, గానము, నాట్యము, చిత్రలేఖము మొదలైన విద్యలలో తానొక మహోదాత్త స్థితిని పొందితినని వాని ఎందు వేలు పెట్టిన మట్టి పురుగు కూడా అనుకును. ఇది ఆ విద్యల యొక్క దురదృష్టము. నేను కూడా అట్టివాడనేమో నాకు తెలియదు. అది భావుక లోకము నిర్ణయించవలసినది. భావుక లోకము చమత్కారమైనది. సమకాలికులలో భావుకులు ఉందరు కానీ వారికి పట్టింపు లేదు. దీనికి కాలమే ఒరిపిడి రాయి. నాకు ఒకప్పుడు చూచినచో కాలమును కూడా విశ్వసింపరాదేమో అనిపించుచున్నది. పురాతన గ్రంథములని గుణరహితములైన బహు గ్రంథములు నేడు ముద్రితములగుచున్నవి. పరిశోధన అన్న ఒక లక్షణము ప్రబలి రసానందమన్న మాటయే నేడు అంతర్ధానం అయిపోయినదేమో అన్నట్లున్నది. ఈ గ్రంథమునందు నా పడిన దుఃఖములు, బాధలు, విరోధములు నేను పేర్కొననిచో గ్రంథమే సాగదు. కానీ ఈ గ్రంథములో నా ప్రధానమైన ఉద్దేశం ఏమనగా, నా వైరాగ్యము, నా భగవద్భక్తి, నా సంప్రదాయబద్ధ బుద్ధి లక్షణము మొదలైనవియును, కవితా విజయందు నేను పొందిన అభివృద్ధి యొక్క సన్నివేశములు, సందర్భములు ఎట్టివి అనునదియు, ఇవియే ప్రధానము. ఓయి మిత్రుడైన పాఠకుడా, నిన్ను గురించి నాకు భయం లేదు. ఆ రెండో వాణిని నేను అభ్యర్థించి ప్రయోజనము లేదు. కానీ అతడు కూడా దీని నుండి కొన్ని మంచి విషయములు వానికి దయ ఉన్నచో గ్రహించవచ్చును.